The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను ఉషా వినోద్ రాజవరం అండి. అమృత బిందువులు చెప్పుకోవడానికి మనం ఇక్కడికి వచ్చేసాం కదా. మీరు అందరూ వింటున్నారనే అనుకుంటున్నాను, కానీ మీరు వింటున్నారని నాకు ఎలా తెలియాలి? ఎందుకంటే ఎవరికైనా కానీ అవతల వాళ్ళు వింటున్నారు అంటే మరింత ఉత్సాహంగా, మరింత ప్రోత్సాహంతో ఇంకా చక్కగా చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంతే కదండి, మరి నేను కూడా అంతే కదండి. అందుకే మీరేం చేస్తారంటే, మన వాట్సాప్ గ్రూపు మైండ్ రేడియో అని ఉంది కదా, మైండ్ మీడియా అని ఉంది, మైండ్ రేడియో అని ఉంది, చూడండి ఒకసారి ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు నిజంగా ఎవరైతే చక్కగా వింటూ ఉన్నారో, ఫాలో అవుతున్నారో, వాళ్ళు అక్కడ వాట్సాప్లో ఆ గ్రూప్లో మీరు కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకేమన్నా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా ఎంతో సంతోషంగా స్వీకరిస్తాను. అలాగే దాన్ని సరిదిద్దుకుని ఇంకా చక్కగా మెరుగ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా అండి? మనం ఇప్పుడు అమృత బిందువుల్లో మరి పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ కథలు చెప్పుకుంటున్నాము, తర్వాత శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుంటున్నాము, అలాగే అమృత బిందువు కూడా మనము చెప్పుకుంటున్నాం. అంటే స్వచ్ఛంగా అందులో స్వామీజీ వారు చెప్పినటువంటి చక్కని సందేశం కూడా చెప్పుకుంటున్నాం. మరి ముందుగా మనము పిల్లల కథలు చెప్పుకుందాం. నిమి అనే అతని గురించి చెప్పుకుందాం. తర్వాత రైవతుడు, వసురాజు, ఇలా వరుసగా వస్తుంటాయండి కథలు. అందులో మనకు మంచి మంచి సందేశాత్మకమైనటువంటి ఈ కథలు, అలాగే మరి ఎన్నో 18 పురాణాలు ఎవరు చదువుతున్నారండి? ఈ రోజుల్లో ఒక పురాణం చదవమంటేనే కంప్లీట్ కావట్లేదని చెప్తున్నారు. చిన్నది ఏదన్నా ఒక ఆధ్యాత్మిక పుస్తకం, ఏదన్నా గురుచరిత అట్లాంటివి ఇచ్చినా కూడా ఎవరైనా చదువుతున్నారా అంటే ఒక 2 పేజీలు చదువుతారు, 3 పేజీ ఆ రోజుకే మళ్ళీ నెక్స్ట్ డేనే ముట్టుకోలేకపోతున్నారు. ఏదో ఒక కారణం, ఏదో విధంగా అలా కాదు. మనం అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ పురాణ కథల్ని చిన్న చిన్న కథల రూపంలో చిన్నపిల్లలకి చెప్పినవి ఉంటాయి కదా, అవి మనం మననం చేసుకున్నా కూడా అంతే ఫలితం ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ఇవి పిల్లలతో పాటు పెద్దలు కూడా వింటారని చెప్తున్నాను. సరేనా? ఇప్పుడు నిమి గురించి చెప్పుకుందాం. ఎంతటి భక్తుడైనా సత్వగుణం లేకపోతే కామక్రోధాలకు వశం కావలసి వస్తూనే ఉంటుంది. వశిష్ఠుడంతటి మహనీయునికి కూడా అది తప్పలేదు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో నిమి అనే రాజు ఉండేవాడు. అతడు ఒకప్పుడు గొప్ప యజ్ఞం చేదల్చి వశిష్ఠుని దగ్గరకు వెళ్లి, మహర్షి, 5000 ఏళ్లు దీక్ష వహించి యజ్ఞం చేదల్చాను, నీవు అధ్వర్యుడవై నా యజ్ఞం నడిపించవని కోరాడు. దానికి వశిష్ఠుడు, ఇంద్రుడు ఇంతకుముందే నన్ను ఒక యజ్ఞానికి పిలిచాడు, ఆయన 500 ఏళ్లు యజ్ఞం చేస్తాడట, ఆ యాగం పూర్తి చేయించి నీ యాగం దగ్గరకు వస్తాను, అప్పటిదాకా ఓపిక పట్టు అన్నాడు. నిమిరాజు, నేను అన్నీ సిద్ధం చేసుకున్నానే, అందరినీ ఆహ్వానించుకున్నాను కూడా, నీవు మా కులగురువు కనుక నా యాగం వదిలిపెట్టి ఇంద్రుడి యాగానికి వెళ్ళడం తగదు, కేవలం ధనాశతో నీవు ఇక్కడికి వెళ్తున్నావు అన్నాడు. ఇంత సూటిగా చెప్పిన వశిష్ఠుడు ఇంద్రుడి యజ్ఞానికే వెళ్ళాడు. నిమిరాజు గౌతముణ్ణి అధ్వర్యుడిగా పెట్టుకుని యజ్ఞం మొదలుపెట్టాడు. వశిష్ఠుడు ఇంద్రుడి యాగం పూర్తి చేయించి నిమి దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి నిమి గాఢ నిద్రలో ఉన్నాడని చెప్పి సేవకులు వశిష్ఠుని లోపలికి వదిలిపెట్టలేదు. అసలే కోపంతో ఉన్న వశిష్ఠుడికి దీనివల్ల మరింత ఉగ్రం వచ్చింది. దాంతో ఆయన, నేను నీ గురువును, నేను వస్తాను ఆగమని చెప్పాను, అయినా తొందరపడి వేరొకరికి గురువుగా పెట్టుకుని యజ్ఞదీక్ష వహించావు, ఈ విధంగా నాకు అవమానం చేసావు కనుక నీ శరీరం పడిపోయి నీవు విదేహుడు అవదువుగాక అని చెప్పించాడు. ఈ విషయం రాజుకు తెలిసి ఆయన మండిపడ్డాడు. నేను నీకు యజమానిని, నీవు నన్ను తిరస్కరించి ధనాశతో మరొకరి యాగానికి వెళ్ళావు, దోషం నీ దగ్గర పెట్టుకుని నన్ను శపించావు, కనుక నీ దేహం పడిపోవుగాక అని నిమిరాజు ప్రతిశాపం పెట్టాడు. ఇలా పరస్పరం శపించుకోగానే వశిష్ఠుడు సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని శరణు పొందాడు. నాకు మళ్ళీ ఇదే దేహమే రావాలి, ఇదే జ్ఞానం రావాలి, దానికి ఉపాయం నువ్వే చెప్పు అని కోరాడు. బ్రహ్మదేవుడు, నీవు మిత్రావరణుల శరీరంలో ప్రవేశించు, సమయం వచ్చినప్పుడు అయోనిజమై జన్మిస్తావా అని చెప్పాడు. వశిష్ఠుడు అలాగే చేశాడు. కొంతకాలానికి మరి దైవయోగం వల్ల మిత్రావరణుల దివ్యశక్తి స్వేదబిందువులై ఒక మూతలేని కుండలో పడ్డది. దాని నుంచి ఇద్దరు మహర్షులు ఉద్భవించారు, మొదటివాడు అగస్త్యుడు, రెండవ వాడు వశిష్ఠుడు. ఈ విధంగా వశిష్ఠునికి తిరిగి శరీరం లభించింది. యాగదీక్షితుడైన నిమి చక్రవర్తి కథ మరొక రకంగా నడిచింది. అతని చేత యాగం చేయిస్తున్న ఋత్విక్కులు వశిష్ఠ శాపానికి చాలా చింతించి రాజు యజ్ఞదీక్ష చెడిపోకుండా ఉండేందుకోసం శరీరం లేని నిమిలోని సూక్ష్మాంశం గ్రహించి దానిని వివిధ మంత్రాలతో కాపాడసాగారు. కొంతకాలానికి యజ్ఞం పూర్తయింది. దేవతలంతా వచ్చి, ఓ నిమి, నీకు శరీరం పోయింది కదా, మళ్లీ ఏ శరీరం కావాలో కోరుకో అన్నారు. యాగం వల్ల చిత్తపరిపాకం పొంది ఉన్న నిమి ఇలా అన్నాడు, శరీరం ఏదైనా నశ్వరమే కనుక దేవతలారా, నాకు శరీరం వద్దు, నేను సమస్త ప్రాణులకు కన్నులపై వాయురూపం ధరించి చెలిస్తూ ఉండాలి అని కోరాడు. అప్పుడు దేవతలు నిమి జీవాత్మతో ఇలా అన్నారు, ఓ రాజా, శివభగవతి నీ యజ్ఞం వల్ల సుప్రీతురాలై ఉన్నది, నీవు ఆమెను మరలా స్తుతించు, ఆమె తప్పకుండా నీ కోరిక తీర్చగలదని ప్రోత్సహించారు. నిమిరాజు దివ్యమైన స్తోత్రం చేశాడు. అప్పుడు భగవతి ప్రత్యక్షమై, నీ వల్ల భూలోక ప్రాణులకు నిమిషములు కనురెప్ప పాటలు కలుగుతాయి, ఈ విధంగా నీవు ప్రాణుల కన్నులపై నివసిస్తావో, నీకు పరిశుద్ధమైన జ్ఞానం కూడా కలుగుతుంది అని వరమిచ్చింది. ఆ తర్వాత ముళ్ళందరూ చేరి నిమిదేహాన్ని తీసుకుని దాన్ని మధించారు. ఆ మదనంలోంచి ఒక బాలుడు పుట్టాడు. మదనంలోంచి పుట్టాడు గనక అతనికి మధి అని పేరు పెట్టారు. తన జనకుడి శరీరం నుంచి పుట్టాడు గనక అతన్ని జనకుడు అని కూడా అన్నారు. విదేహుడైన నిమి కొడుకు గనక ఇతన్ని విదేహుడు అని కూడా అన్నారు. తండ్రి యొక్క జ్ఞానం అంతా సంక్రమించిన జనకుడు మహాజ్ఞాని అని పేరు పొందాడు. పిల్లలు, ఈ కథలో చాలా మెలికలు ఉన్నాయి కదా, కొన్ని చోట్ల సంకేతార్థాలు ఉన్నాయి. మరి అంటే నిమి అంటే అట్లా ఇట్లా కళ్ళు నిమిషం మాత్రం అంటారు కదా, కను కొట్టుకున్న రెప్ప కొట్టుకునేది అలా. కొన్ని చోట్ల వేదాంతార్థాలు కూడా ఉన్నాయి, వాటిని గురించి పెద్ద అయినాక తెలుసుకుందరు కానీ ఉత్తములైన మహాత్ముల చరిత్రలు రాబోయే తరాల వారి మేరు కోసం సాగుతూనే ఉంటాయి. అందువల్ల వారి చరిత్రలు లోక విరుద్ధంగా విడ్డూరంగా నడుస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ చరిత్రలు విశ్వసించరానివని అనుకోరాదు అని మనం గ్రహించాలి అని చెప్తున్నారు. ఇక రైవదుడు కథ చెప్పుకుందాం. పూజలు చేసేటప్పుడు చెప్పే సంకల్పాలలో వైవస్వత మన్వంతరే అనే మాట మీరు విని ఉంటారు. మన్వంతరం అంటే మనువు యొక్క పరిపాలనా కాలము అని అర్థం. ఒక మన్వంతరం అంటే ఆ మనువు యొక్క పరిపాలనా కాలం. 30,67,20,000 సంవత్సరాల పాటు ఒక్కొక్క మనువు ఆధిపత్యం సాగుతూ ఉంటుంది. మనువు అంటే ఏం లేదయ్యా, మనుష్యులకు ముందువాడనమాట. మనుష్య జన్మని పొందడం ఎవరికి అంటే మొట్టమొదటి మనువు. ఇలాంటి మనువులు 14 మంది ఉన్నారు. వారిలో రైవత మనువు ఒకడు. అత్యుత్తమమైన తల్లిదండ్రుల తపోబలము, ఆ వ్యక్తి యొక్క తపోబలము కలిసినప్పుడే మను పదవి వంటి ఉత్తమ పదవులు లభిస్తాయి. రైవత మను జన్మ చరిత్ర దీనికి ఒక చక్కని నిదర్శనము. ఆ కథ విందామా? పూర్వం దుర్ధముడు అనే రాజు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, తపశ్శీలి. అతనికి ప్రముఖుడు అనే ఒక మహామునితో మంచి మైత్రి ఉండేది. చిత్రంగా ఆ మునికి చాలా వయసైనాక ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు రేవతి. ఆ రాజు అప్పుడప్పుడు ఆ ముని ఇంటికి వెళ్లి రావడం అలవాటు ఉంది కనుక రేవతి కన్నీ అతనికి బాగా తెలిసిన పిల్లే. ఒకనాడు దుర్ధమరాజు ప్రముఖ మహాముని ఆశ్రమానికి వెళ్లేసరికి ఆ ముని కనిపించలేదు. అంటే ఆ ముని పేరు కదా ప్రముఖుడు. అలా ప్రముఖ మహాముని ఆశ్రమానికి వెళ్లేసరికి ఆ ముని కనిపించలేదు. రేవతి కన్యా ఉంది, రాజుకి ఏ దురుద్దేశము లేదు, మరో రకమైన ఆలోచన కూడా లేదు. ఎందుకో దైవ ప్రేరణగా, ప్రియా, మీ నాన్నగారు ఎక్కడా అని అడిగాను. అలా అంటూనే, ఇదేమిరా ఈ పిల్లని ఇలా పిలిచానా అని తనే ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఇంటి లోపల నుంచి మెరుపులాగా ఊడిపడ్డాడు ప్రముఖముని. వస్తూనే, రాజా, నువ్వు నా కూతుర్ని ప్రియా అని పిలిచావు కనుక నువ్వే నా అల్లుడివి అన్నాడు. రాజు నువ్వెరిపోయాడు, నా ఉద్దేశం అది కాదు అన్నాడు. క్షమించమన్నాడు ముని నిండుగా నవ్వి. నీ వాక్కు నా వాక్కు కూడా దైవ సంకల్పాలేనయ్యా అన్నాడు. రాజు ఇక మాట్లాడలేదు. వివాహం జరిగిపోయింది. ముని చాలా సంతోషంగా ఉన్నాడు. మరి రాజు మాత్రం చాలా ఆలోచనగా ఉన్నాడు. పెళ్లి పూర్తయినాక ముని అల్లుడి దగ్గరకు వచ్చి, నాయనా, నీకు వరకట్టంగా ఏదైనా వరమిద్దామని ఉంది, ఎక్కడ దొరకంది కోరుకో అన్నాడు. ఎక్కడ దొరకందనేసరికి రాజుకి ఈ వివాహంలో పరమార్థం మనసుకు తోచినట్లయింది. వెంటనే, మహాముని, నాకు మనువు అయ్యే యోగ్యత గల పుత్రుడు పుట్టాలి అని కోరాడు. అల్లుడు ఈ వివాహ సంకల్పంలోని పరమార్థాన్ని గ్రహించినందుకు సంతోషించి, మనువుకు జన్మనివ్వడానికే ఈ రేవతి నాకు పుత్రికగా జన్మించింది, నీవు అందుకోసమే జన్మించావు, మీ ఇద్దరి తపస్సులు, మీ పుత్రుడి తపస్సులతో పాటు మా తపస్సు కూడా కలిసి మీ పుత్రుడు మను పదవిని అలంకరిస్తాడు అని ముని వరమిచ్చాడు. రేవతి పుత్రుడే రైవత మనువు. మహితాత్ములైన మహర్షుల తపస్సులు ఈ విధంగా ధర్మరక్షణ కోసం ఉత్తమ వ్యక్తులను లోకానికి అందిస్తూ ఉంటాయి. ఎంత బాగుంది చూడండి మనువు కథ. అలాగే ఇప్పుడు మరి వసురాజు గురించి కూడా చెప్పుకుందాం. ఒక ప్రక్క ఎన్నో పుణ్యాలు చేస్తూ కూడా మరోపక్క ఎన్నో అనుకోని ఇబ్బందులు కలిగి బాధలు పడేవారిని మనం చూస్తూ ఉంటాం. ఇదేమిరా, ఇంత మంచి పనులు చేస్తున్నా వీరికి కష్టాలు తప్పనే తప్పడం లేదు, మరి ఇంకా ఈ మంచి పనుల వల్ల ప్రయోజనం ఏమిటిగా అని మనకు సందేహం కలుగుతూ ఉంటుంది, వారికి కలిగినా కలగకపోయినా. అలాగే ఒక పక్క పెద్ద ఐశ్వర్యం అనుభవిస్తూ కూడా మరోపక్క విచిత్రమైన సంకటాలలో పడి సతమతమవుతున్న వారిని చూసినప్పుడు కూడా మనకు ఇలాంటి సందేహం కలుగుతూ ఉంటుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే కదా ఇంత ఐశ్వర్యం, అధికారం వచ్చేది, ఇంత పుణ్యం చేసుకున్న వారికి ఇలాంటి తీరని సంకటం ఎలా కలుగుతుంది అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగానే వ్యాసభగవానుడు వరాహ పురాణంలో మనకు వసురాజు కథ చెప్పాడు. పూర్వం చాక్షుష మన్వంతరంలో కాశ్మీర రాజు సుమనసుడికి వసు అనే పుత్రుడు కలిగాడు. అతడు అద్భుత యువశక్తులు సాధించి రాజ్యం చేయసాగాడు. అయినా అతనికి అనుకోని వ్యాధుల మీద పడి మధ్య మధ్యలో నానాయాతన పడుతూనే ఉండేవాడు. మళ్లీ తేరుకుంటూ ఉండేవాడు పాపం. అతడొకసారి బ్రహ్మలోకం వెళ్ళగా అక్కడ బృహస్పతి గారి నివాస గృహంలో జరుగుతున్న సత్సంగంలో పాల్గొనడం జరిగింది. అక్కడ కర్మమార్గం గొప్పదా జ్ఞానమార్గం గొప్పదా అని చర్చ జరిగింది. చర్చ చివరిలో బృహస్పతి, జీవులందరూ పరమాత్మ యొక్క శక్తి వల్లనే కర్మలు చేస్తున్నారు గనక కర్మఫలాలను పరమాత్మకు సమర్పిస్తూ కర్మలు చేస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అంతే కదా భగవద్గీతలో కూడా కర్మఫలాన్ని నాకు సమర్పించుము అర్జున అంటూ మన శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ కూడా అర్జునుని నిమిత్తం చేసుకుని భగవద్గీతను బోధించారు కదా. వసురాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్యభారం పుత్రులకు అప్పజెప్పి తన పరమాత్మ ధ్యానంలోనే లీనమైపోయాడు. తనలోనే పరమాత్మ ఉన్నాడని, తనే పరమాత్మని ఆ రాజు ధ్యానించసాగాడు. రాజు అలా ధ్యానిస్తుండగా అతనికి రోమకుపాల్లోంచి పొగల్లాగా బయటకు వచ్చి వాటిలోంచి ఒక క్రూర కిరాతకుడు ఉద్భవించాడు. కిరాతకుడు రాజును నమస్కరించి ఆజ్ఞాపించి ప్రభు అన్నాడు. రాజుకి ఏమీ అర్థం కాలేదు. నీవెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కిరాతకుడు వసురాజు పూర్వజన్మ కథ చెప్పాడు. వసురాజు ఆ కిందటి కలియుగంలో దక్షిణ దిశలో ఒక రాజు, మంచివాడే కానీ వేటతమకం ఎక్కువ. ఒకనాడు వేటాడుతూ దూరాన ఉన్న ఒక లేడీ కనిపించగా బాణాలు విసుకొట్టాడు. తన గురి తప్పలేదని, లేడీ పడిపోయిందని సంతోషిస్తూ దగ్గరికి వెళ్లేసరికి ఆ లేడీ శరీరంలోంచి ఒక ముని బయటకి పడి గిలగిలా తనకును మరణించాడు. అర్థమైంది, ఎవరో ముని నిర్జన ప్రదేశం కదా అని లేడీ రూపంలో విశ్రమిస్తూ ఉన్నాడు. రాజు బాణాలు కాముని మరణించాడు. ఈ బ్రహ్మహత్యా పాతకం పోవాలని వసురాజు చాలా యజ్ఞాలు చేశాడు. చివరికి ఒకనాడు దేవీయాగం చేస్తూ ఉపవాసాల వల్ల ఒక విజయదశమి నాడు మరణించాడు. మరణ సమయంలో తన భార్య అయిన నారాయణీదేవిని పేరుతో పిలుస్తూ మరణించడం వల్ల అతనికి వైకుంఠలో ఒక ప్రాప్తి కలిగింది. నారాయణి నారాయణి అనేసరికి మరి నారాయణ స్మరణ చేసినందుకు వైకుంఠలో ఒక ప్రాప్తి కలిగింది. ఒక కల్పకాలం అతను విష్ణులో ఒక భోగాలు అనుభవించాడు. కానీ బ్రహ్మహత్యాదోషం మాత్రం అతనిని వదలలేదు. విష్ణు సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం బ్రహ్మహత్యా పిశాచి దూరంగా తొలగిపోయి రాజు విష్ణువుకి దూరం కాగానే మళ్లీ ఆవేశిస్తూ ఉండేది. తర్వాత కల్పంలో రాజు స్వర్గలోకానికి చేరాడు. కానీ బ్రహ్మహత్యా పిశాచి రాజును వదలలేదు. ఆ తర్వాత ఈ కల్పంలో వసురాజుగా జన్మించాడు. అయినా పిశాచి వదలలేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా ఏదో బాధలు కలిగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు రాజు పరమాత్మను ఆత్మరూపంగా ధ్యానించేసరికి ఆ శక్తికి తట్టుకోలేక బ్రహ్మహత్యా పిశాచం కిరాత రూపంలో నుంచి బయటకు వచ్చేసింది. అంటే కిరాత రూపంగా బయటకు వచ్చేసింది. ఈ కథ వినేసరికి రాజుకి పూర్వజన్మలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇంతకాలం ఇన్ని అనుష్ఠానాలు చేసిన దానికి ఫలంగా ఈనాడు తాను పరమాత్మ ధ్యానం పరమాత్మ ఆరాధన చేయగలుగుతున్నానని ఆ రాజుకు అర్థమైంది. అప్పుడు ఆ రాజు అనన్యభక్తితో పరమాత్మను స్తుతించాడు. పరమాత్మ ప్రత్యక్షం కాగా ఈ కిరాతకుడికి ఉత్తమ జన్మనిమ్మని ప్రార్థించాడు. తనకు వేరే ఏవి కోరికలు లేవన్నాడు. పరమాత్మలో లీనమైపోయాడు. అయితే చూసారా బాలలు, చేసిన పాపం ఎన్ని కల్పాలకైనా కూడా పోదు, ఎన్ని జన్మలు మారినా పోదు, సాక్షాత్తుగా విష్ణువు దగ్గరున్నా కూడా పోదు. తనకు వీలైన సందు దొరికినప్పుడు తన చెడు ఫలితాలను ఇచ్చే తిరుగుతుంది. కనుక మన కష్టాలు వస్తున్నాయంటే పూర్వం మన పాపాలు చేశామని గుర్తు. అందువల్ల కష్టాలు వస్తున్నాయి కదా అని మనం ఇప్పుడు చేసే మంచి పనులు ఆపరాదు. వీలైనంత వరకు ఏ చెడ్డ పని చేయరాదు. వసురాజు కథ మనకు ఈ నీతిని బోధిస్తోంది కదా.
హాయ్, నేను మీ సుమంగలి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Mari Devi Navaratrilo Pujyasri Swamiji vari sandesham mari bhaktimalalo vachindi, manam adantha chakkaga vindama. 30 September 2019 naadu చెప్పారన్నమాట. వదనార వింద వక్షో వామాంక తటీ వశం వదీభూత పురుషత్రితయే త్రేధ పురంధ్రి రూప త్వమేవ కామాక్షి. అమ్మా, నువ్వే ముగ్గురు పురుషుల అంటే బ్రహ్మదేవుడి ముఖకమలంలో సరస్వతిగాను, శ్రీహరి వక్షస్థలంలో లక్ష్మిగాను, శివుడి ఎడమతొడ మీద పార్వతిగాను ఉన్నావు. ఇలా మూడు విధాలుగా స్త్రీ రూపాలను ధరించి ఉన్నావు. నీకు నమస్కారము అంటూ ఆ అమ్మవారిని నమస్కరిస్తూ, శ్రీమాతది మామూలు కుటుంబం కాదు, అతిపెద్ద కుటుంబం. అనేక కోటి బ్రహ్మాండాలలోని సకల ప్రాణులను ఆ తల్లి లాలిస్తూ పాలిస్తూ ఉంటుంది. కనుకనే వాగ్దేవతలు మహత్ అనే విశేషణాన్ని ప్రయోగించి శ్రీ మహారాజ్ని అని జగన్మాతను కీర్తించారు. ఆ తల్లి ఈ సకల జీవరాశులకు ఎప్పుడు ఏ వేళలో ఎలాంటి ఆహారం అవసరమో, ఎంత అవసరమో అంత ఆహారాన్ని లభింపజేస్తూ ఉంటుంది. బ్రహ్మదేవుణ్ణి సృష్టించి సృష్టికార్యం చేయమని నియమించింది. విష్ణువును సృష్టించి జీవులను పాలిస్తూ పోషిస్తూ ఉండమని ఆజ్ఞాపించింది. శివుడిని సృష్టించి లయకార్యం నిర్వహించమని ఆదేశించింది. శక్తి లేకపోతే వారు పనులు నిర్వహించలేరని, తానే మూడు శక్తులుగా ప్రకటమై వారి చెంత నిలిచి పనులకు చేయిస్తుంది. ఆమె ప్రక్కన నిల్చుని, లోకంలో ఊహించడానికి ఘటనలు, వింతలు, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అవి తల్లి మహిమ వల్లే కదా జరుగుతున్నాయి, ఇతర వ్యక్తుల వల్ల కాదు అని తెలుసుకోవాలి. దయగల ఆ తల్లి తన బిడ్డలు చేసిన తప్పులను బయటకు చెప్పకుండా కడుపులో పెట్టుకుని దాచుకుంటూ ఉంటుంది. పిల్లవాడు వృద్ధిలోకి రావాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉంటుంది. పిల్లలు చెడు మార్గంలో నడిచి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడితే వెంటనే క్షమిస్తుంది. మాట వినని ముద్దుబాబును దారిలో పెడుతుంది. ఇలా అందరినీ క్రమశిక్షణలో పెట్టడానికి ఒక కారణం ఉంది. వేద ధర్మాన్ని పాటించాలి, వేదం చెప్పినట్లుగా నడుచుకోవాలని అమ్మ ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. దాని ప్రకారం నడుచుకోమని శాసించింది. అందుచేత ధర్మాన్ని అనుసరించి జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం నేను నడుచుకోను, నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటే కుదరదు. తక్షణమే ప్రభుత్వం వారిని పట్టుకుని శిక్షిస్తుంది. అంతే కదండి, ఇప్పుడు లాక్డౌన్ ఉన్నన్ని రోజుల్లో మనుషులు ఎలా అంటే అలా వెళుతుంటే పోలీసులు ఏం చేశారు? వాళ్ళని పట్టుకుని శిక్షించారు. వెళ్ళండి, ఇంటికి వెళ్తారా లేకపోతే ఇక్కడ కూర్చుని మీరు అందరికీ కూడా బోధిస్తారా అని చెప్పి తక్షణమే ప్రభుత్వం వారిని పట్టుకుని శిక్షిస్తుంది. అచ్చం అమ్మ, అలాగే అమ్మ కూడా ప్రవర్తనను మార్చుకొని వారిని శిక్షిస్తుంది. మనుషుడుగా పుట్టడమే దుర్లభం. అందులో పుట్టిన వాడికి మోక్షం మీద ఆసక్తి కలగడం అనేది మరీ దుర్లభం. అందులో ఆ కోరిక నెరవేర్చుకోవడానికే సద్గురువులను ఆశ్రయించడం మరీ దుర్లభం. రాజరాజేశ్వరి మాత్రమే చరణ వేయడం వల్ల ఈ మూడు కూడా లభిస్తాయి. అమ్మ భక్తుడి కోరిక తీర్చడమే కాదు, దాంతోపాటు మేలు చేసేది ఏది ఉందో దాన్ని ఇచ్చి అనుగ్రహిస్తుంది. కనుక మనం కొన్ని నియమాలను తప్పకుండా ఆచరిస్తే తల్లి సంతోషిస్తుంది, తల్లి అనుగ్రహానికి పాత్రలమవుతాం. మనం పలికే మాటలను స్తోత్రంగా భావించండి, చేతులు కదపడాన్ని ముద్రలు వేస్తున్నట్టుగా భావించండి, నడకను మనము ప్రదక్షిణంగా భావించాలి, ఆలోచనలన్నింటినీ అమ్మవారి యొక్క ధ్యానంగా భావించాలి. ఇదే సులభమైన ఉపాసన, శక్తి ఉపాసన. దీన్ని తెలుసుకుని మీలోని శక్తిని చక్కగా సద్వినియోగం చేసుకోండి, అమ్మ అనుగ్రహిస్తుంది అని చెప్తున్నారు పూజ్యశ్రీ స్వామీజీ వారు. శ్రీమాత అనేక కోటి బ్రహ్మాండాలను బయట ఎలా కాపాడుతూ ఉన్నదో అలాగే మనం మన లోపల కూడా ఉండి కాపాడుతూ ఉంది. ఆమె మన దేహంలోని ఆయా స్థానాలలో దేవతలు ఉన్నారు, వారికి అమ్మ ప్రధాన దేవత అయి పరిపాలిస్తూ ఉంది. అందుచేత శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, శరీరంతో పవిత్రమైన కార్యాలను చేయాలి, పవిత్రమైన భావాలను మనము కలిగి ఉండాలి. అమ్మ ఇచ్చిన శక్తితో ధర్మాన్ని చక్కగా పాటించిన వాడు మంచి కీర్తి రూపంలో లోకంలో నిలిచిపోతాడు. ఇది తెలియని ఎంతోమంది రాజులు తమలోని శక్తిని అమ్మవారు ఇచ్చింది అని గమనించుకోక అహంకరించారు, రాజ్యాన్ని సముద్రాల తీరం వరకు విస్తరించుకున్నారు, ఎంతో ధనాన్ని మూటగట్టుకున్నారు, అయినా వారు పడిన శ్రమకు తగ్గ ఫలితము దక్కలేదు. నాలోని శక్తి అమ్మదే, అమ్మే నన్ను నడిపిస్తుంది అని తెలుసుకోలేక అపకీర్తి పాలయ్యారు. కనుక నిరంతరము అమ్మ మీద ధ్యాసను నిలిపి అమ్మ చూపిన మార్గంలో నడుచుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కష్టాలు కలగవు. అలాంటి వారి కుటుంబం యొక్క మంచి చెడ్డలను అమ్మవారే చూసుకుంటుంది. అటువంటి సద్భక్తుల యొక్క సత్కీర్తి నిలిచిపోయేలాగా చేస్తుంది, వారు పడిన శ్రమకు తగిన ఫలాన్ని అందిస్తుంది. రాజరాజేశ్వరి మాత కృప మీపై ప్రసరించుగాక, సత్ప్రవర్తనతో తరించి సత్కీర్తిని పొందెదరుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః అంటూ మనకు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఇంత చక్కని అనుగ్రహ భాషణం చేస్తూ ఉన్నారన్నమాట. ఇక మనం శ్రీదత్త ధ్యానమాలికకు వద్దాము. ఇందులోని ఒక ధ్యాన శ్లోకం, పునః పునస్త్వం పరిబోధ కోసి పునః పునర్విస్మృతి శీలకోహం స్మృతే పరం విస్మృతిత పరం యత్ తత్తే పదం త్వాం గురుదత్త మీడే. దేవా, నువ్వు మళ్లీ మళ్లీ బోధిస్తూనే ఉంటావు, మళ్లీ మళ్లీ మరిచిపోవడమే నా యొక్క స్వభావం, కానీ స్మరణకు విస్మరణకు కూడా వెలుపల ఏది ఉందో అదే నీ స్థానం. అట్టి గురుదత్త దేవుని నిన్ను స్తుతిస్తున్నాను అనుకుంటూ మనము ఈ యొక్క అమృత బిందువుకు వచ్చేద్దాం. ఇంకా నాదము అని చెప్పి అన్నారన్నమాట. నాదం అంటే ఏంటి అసలు? అంటే ఒక చక్కని లయబద్ధమైనటువంటి శబ్దము. శబ్దబ్రహ్మమయ్యి చరాచరమయ్యి అని చెప్పి మనం శ్రీ లలితామాతను కీర్తిస్తూ ఉంటాం కదా. మరి ఆ నాదం ఎలా పుట్టింది? నాదం గురించి చెప్పారు. నదతీతి నాదః అనే విషయం చెప్పారు. నాలోని నాదమే నీలోన నాదమే, నాలోన నాదమే నీలోన నాదమే, జగతి నిండినదంతా పరతత్వ నాదమే, నాదమయమే ఇది ఎంత సచ్చిదానంద అంటూ స్వామీజీ వారి చిటుకు సాహిత్యం నుండి ఈ శ్లోకం, ఈ యొక్క అమృత బిందువు గ్రహించబడింది. నదతీతి నాదః, నదతీతి నాదః, నిరంతరము శబ్దించుదానిని నాదమంటారు. మన శరీరం నాదమయం. శరీరానికి అత్యంత ప్రధానమైన హృదయం ఎప్పుడు చూసినా నాదం చేస్తూనే ఉంటుంది కదా, లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. చూసారా, ఆ నాదంలో మనం ఏదైనా కలుపుకోవచ్చు, మాకు మంచి నాదం కలుపుకోవచ్చు. నామం శ్రీరామ శ్రీరామ శ్రీరామ, జయ హనుమ జయ హనుమ జయ హనుమ, ఇలా అలా అనుకుంటే మనకు శ్వాసతో, అంటే గుండె చప్పుడుతో, అలాగే శ్వాసతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలోనే మనము ఆ సోహం క్రియలాగా మనం ఆ భగవత్తత్వాన్ని ధ్యానం చేస్తూ ఆ నామాన్ని జపం చేస్తుంటే అదే మనకి పెద్ద తపస్సు అని చెప్పి చెప్పారు ఒక సమయంలో స్వామీజీ వారు. ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు చూడండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో విచిత్రమైన నాదం ఉంది. ఇప్పుడు మనం అనుకున్నాం కదా అదే. ఆ నాదాన్ని వినుటకు మనకు శక్తి ఉండాలి. ప్రతి ఇంద్రియం శబ్దిస్తుంది. ప్రపంచంలోని చరాచర వస్తువులన్నీ నాదం చేస్తాయి. వృక్షం తన యొక్క చెట్ల ఆకులను అటు ఇటు కదల్చుతూ లయబద్ధంగా నాదం చేస్తుంది. నదీ ప్రవాహంలో నాదం ఉంది. అలాగే చూడండి, వర్షం వచ్చినప్పుడు టపటపటపటప చినుకులు పడినప్పుడు కూడా ఒక నాదం తెలుస్తుంది. సముద్రంలో లయబద్ధమైన అలలు అనే నాదం ఉంది. అలాగే చూడండి, ఘటాకాశంలో కూడా ఆ కుండని మనం ఎప్పుడైతే చెవు దగ్గరగా పెట్టుకుంటామో దానిలో ఒకలాంటి శబ్దం వస్తుంది చూడండి, అది కూడా ఒక నాదం. సముద్రంలో లయబద్ధమైన అలలనే నాదం ఉంది. పర్వతాలు కూడా మరి శబ్దం చేస్తాయని వేదం చెప్పింది. నాదం అనగా శబ్దం, లయబద్ధమైన శబ్దమే నాదం. ఎప్పుడైతే మనం ఈ లయబద్ధమైనటువంటి ఒక శబ్దాన్ని వింటూ ఉంటామో, మన మనస్సు రకరకాల అనవసర విషయాల మీద వెళ్ళిన మనస్సుని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అది కూడా చెప్తారు, అన్ని రకములైన నాదములకు కూడా ఆకాశమే ఆధారం. ఎందుకంటే మరి స్వయంగా ఆకాశంలో ఓంకార నాదం పుట్టింది అని మనకు అందరికీ తెలుసు కదా. శబ్దబ్రహ్మమై శబ్దబ్రహ్మంలో మనకు ఫస్ట్ ఓంకారమే వచ్చింది కదా. శబ్దగుణకం ఆకాశం అని శాస్త్ర ప్రవచనం మనం సంస్కృతంలో కూడా మనము చదువుతామన్నమాట. ఈ పంచభూతాలకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటయ్యా అంటే శబ్దగుణకం ఆకాశం. అట్లా ఒక్కొక్క దానికి వస్తుంది అన్నమాట. గంధవతి పృథ్వీ అన్నారు. పృథ్వీ అంటేనే గంధవతి అంటే ఒక చక్కని సువాసనను వెదజల్లేది గంధం. అంటే చూడండి, మట్టి వాసన మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే వర్షపు చుక్కలు పడ్డప్పుడు తెలుస్తుంది మట్టి వాసన. ఆహా ఎంత బాగుంది ఈ వాసన అని చెప్పి వెంటనే మనం ఎక్కడో వర్షం పడుతుంది అని కూడా చెప్పేస్తాం. గంధవతి పృథ్వీ అన్నారు. అలాగే మరి శబ్దగుణకం ఆకాశం అన్నారు. చిన్నపిల్లల ఏడుపులో మాటలలో నాదం వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, పశుపక్ష్యాదుల్లో కూడా నాదం వినిపిస్తుంది. నాదం అనగా సప్త స్వరముల సమ్మేళనం అంతే కదా. మేక అరుపులో గాంధార స్వరం ఉందిట. నెమలి కూతలో మరి షడ్జమం ఉంది. ఎద్దు అరుపులో ఋషభం ఉంది. క్రౌంచ పక్షి అరుపులో మధ్యమం ఉంది. కోకిల కూతలో పంచమ స్వరం వినిపిస్తుంది. మరి కోయిల కూసేటువంటి స్వరం ఏంటి? సారీగామా ప ప అనే దగ్గర చూడండి. సారీగామా ప అన్నప్పుడు పా కూ కూ అది ఎక్కడ కూసింది? పా అనే దగ్గర కూసింది. కనుక దానికి మనం పంచమస్వరం అంటారు. చాలామందికి తెలియదు ఈ విషయం. ఎప్పుడు వింటూనే ఉంటారు కోకిల కూతలో పంచమస్వరం అంటారు ఏంటబ్బా అని. కానీ ఇలా విశ్లేషించుకోవాలి. ప్రతి పదంలో కూడా మనం విశ్లేషించుకున్నప్పుడే మనకు అర్థం వినిపిస్తుంది. ఏనుగు యొక్క ఘీంకారంలో గుర్రపు సకిలింపులో కూడా స్వరాలు వినిపిస్తుంటాయి. ఈ విధంగా సృష్టి అంతా నాదమయమే. అట్టి సప్తస్వర సమ్మేళనమే ఓంకారం. అదే పరతత్వం, అదే సచిదానందం. ఒక్కొక్కసారి అంటారు మౌనంలో కూడా నాదం ఉంది. మౌనంలో కూడా ఏముంది అంటే మన మనస్సు అలా కూర్చుని మన అంటే మనసు పరపరి విధాలు పోయినా కూడా మనం కళ్ళు మూసుకుని అలా కూర్చున్నప్పుడు చూడండి, జస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ఒక నాద లయబద్ధంగా మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం గమనించగలుగుతాం. అలాగే చూడండి, ఎప్పుడైనా నైట్ టైమ్స్ రాత్రులు మనం అందరం నిద్రపోతూ ఉంటాం, సడన్గా మనకు మెలకు వచ్చింది, అప్పుడు మనకి ఏమవుతుంది, దగ్గరలో అంటే దాదాపుగా ఒక 7-8 కిలోమీటర్ల అవతల కూడా ఉన్నటువంటి ఒక రైలు కూత కూడా వినిపిస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడంతా నిశ్శబ్దం ఉంటే అక్కడ దూరంవి కూడా మనకు వినిపిస్తాయి అనే అర్థం. అంటే ఆ నాదం కూడా మనకు వినపడింది. మొదట్లో మనం ఏమనుకుంటాం, మనము ఇక్కడ చుట్టూ శబ్దాలు ఉంటే, మనం మాట్లాడుతుంటే మనకి ఏవి వేరేవి వినపడవు. అలాగే మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎంత మౌనంగా ఉండే కొద్దీ మనలో రక్త ప్రసరణ కూడా చెవులలో మీరు వినే ఉంటారు. ఒకసారి మళ్ళీ ఇవాళ మీరు ఇది విన్న తర్వాత మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. ఎక్కడా లేని అంటే ఏంటి, ఎక్కడా మనుషులు లేని, సంచారం లేని ఒక చక్కని ఒక గదిలో కూర్చోండి. మీరు తలుపు వేసుకోండి, అలా కూర్చుని ఇంకా అసలు ఏ మాత్రం కూడా దాంట్లో శబ్దం అనేది లేకుండా మీరు మౌనంగా, అంటే పరిసరాల్లో కూడా మౌనం వచ్చేస్తుంది, చుట్టూ కూడా మీకు శబ్దాలు కాదు ఇంకా, మరి అలాగే మరి మీ మనసులోంచి కూడా మీరు వింటూ ఉండాలి. ఏమిటి అంటే ఆ మనసును కూడా అరికట్టి చెవుల ద్వారా వినాలి మీరు. ఇప్పుడు ఆ చెవుల్లో మీకు ఏమనిపిస్తుంది అనే శబ్దం. అంటే ఏంటది, అది ఏంటో కాదు, మనం బాగా ఆలోచిస్తే మన రక్తము ఎంత వేగంగా గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో ఒక వాహనం వెళ్ళిందంటాం. ఆ వాహనం అక్కడ వెళ్ళుండొచ్చు బయట, కానీ మన శరీరంలో అలా నాడుల ద్వారా నరాల ద్వారా అది ప్రసరిస్తూ ఉంది. చూసారా ఎక్కడి నుంచి? ఎక్కడో చిటికన వేలు తీసుకోండి, మీరు పాదం యొక్క బొటన వేలు తీసుకోండి, అక్కడి నుంచి అలా వెళుతూ పైకి మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, ఇలా ఒక్కొక్కటి మరణపూర్వకం, తర్వాత హృదయ కంఠస్థానం, తర్వాత అదే మణిపూర్వకం, తర్వాత అక్కడి నుంచి మరి విశుద్ధం, హృదయ కంఠస్థానం అంటే విశుద్ధం, విశుద్ధం నుంచి మళ్ళా మనం ఆజ్ఞాచక్రం, అక్కడి నుంచి సహస్రారం, ఇన్ని ఉన్నాయి మనలో చక్రాలు, షట్చక్రాలు. ఈ కింద నుంచి మనకు మూలాధారం నుంచి పై వరకు వెళ్ళి వస్తున్నటువంటి ఆ రక్త ప్రసరణ ఉందే, అదే చక్కని నాదమయం అండి అది కూడా. కనుక ఇలాంటివన్నీ కూడా మనం మౌనంలో కూడా మనం నాదాన్ని గ్రహించేటువంటి శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. కానీ మనమే మన యొక్క శక్తుల్ని మనం మైమరిచిపోయి అసలు ఏమీ లేదు, మనకేమీ లేదు అనుకుంటుంటాం. ఒకసారి చూడండి చక్కగాను మన రెండు చేతులు కూడా బాగా మనము ఇలా 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 అంటే రెండు చేతుల్ని ఒకదాంతో ఒకటి రాచుకొని మనకు తప్పకుండా ఇది యోగాలో చెప్తారు, యోగ సాధనలో. ఎప్పుడైతే రెండు చేతుల్ని కూడా మనం బాగా ఇలా ఇలా రాచి ఒకసారి వాసన చూసామో దాంట్లో బొగ్గు వాసన వస్తుందటండి. అంటే మనలో అగ్ని ఉంది అని చెప్పడానికి అది తెలుస్తుంది. మనం ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కానీ మనలో ఏముంది ఏమీ లేదనుకుంటాం. కానీ మనలో పంచతత్వాలు ఉన్నాయి, అంటే పంచభూతాలకు ఉన్నటువంటి తత్వాలన్నీ ఉన్నాయి, అంతే కదా. ఆ బయట ఉన్న వాయువే మనలో ఉన్నటువంటి ఆ వాయు చలనం వల్లనే కదా మనకు చక్కగాను పైకి కిందకి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవి జరుగుతూ ఉన్నాయి మనకి. అలాగే చూడండి రక్త ప్రసరణ అంటే బయట నీరు, నీరుని మీరు ఎలా చూస్తున్నారు, ఒక ద్రావకం నీరు, అదే మనలో ఏముంది, రక్తంగా ఉంది. మరి పృథ్వీతత్వం ఏముంది మనలో అంటే ఈ శరీరం ఉంది. శరీరంలో మనకు మాంసం అవన్నీ ఉన్నాయి కదా, అదే మాంసము, ఎముకలు, మజ్జ, ఇవన్నీ కూడా పృథ్వీతత్వంతో ఉన్నాయి. అంటే ఇక్కడికి మూడు వచ్చాయి. మరి ఆకాశతత్వం కూడా ఉంది. ఆకాశతత్వం అంటే సర్వవ్యాపకం. ఆకాశం ఏంటి, సర్వవ్యాపకం అయి ఉంది. ఎక్కడ చూసినా ఘటాకాశమా లేకపోతే నిజాకాశమా? నిజాకాశం అంటే పైన కనిపిస్తుంది, మొత్తం అన్ని గ్రహాల మధ్యలో అంతా మనకు కనిపిస్తుంది. ప్లానటరీ పొజిషన్లో మనకు సూర్యచంద్రులు, తర్వాత నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, పాలపుంతలు, మరి ఎన్నో గ్రహాలున్నాయి. మరి వీటన్నిటి మధ్యలో కదలాడేది ఏంటి అంటే ఆకాశం కనిపిస్తుంది మనకి. అది ఘటాకాశంలో అంటే అది కూడా అంతే శూన్యం అనమాట. ఆ శూన్యం, చిన్న శూన్యంలో ఆ ఘటనలో మనకు వినిపించేది ఏంటి, చెవులో పెట్టుకొని చూస్తే ఆ చిన్న కూజా కానీకుండ కనిపెట్టుకొని చూడండి ఒకసారి ఎంత చక్కని నాదం వస్తుందో, చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనిషి ఎక్స్పీరియన్స్ చేయాలి. చేసినప్పుడే మనిషి కూడా ఓహో పంచతత్వాత్మకమై ఉన్నాడు, పంచభూతాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. పృథ్వీ ఆపస్ తేజో నీరు వాయు వాయుర ఆకాశం. మరి తేజస్సు గురించి చెప్పలేదు కదా. జఠరరసము మనలో ఏముంది, అహం వైశ్వానరోభూత్వ అన్నాడు, వైశ్వానరుడు ఉన్నాను నేను మీ అందరిలో కూడా, జఠరాగ్ని అయి వైశ్వానరుడు అనగా పిలువబడుతూ, వైశ్వానర అగ్నిగా పిలువబడుతూ ఉన్నాను నేను అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశిస్తాడు. అంటే అహం వైశ్వానరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మనకి జఠరరసం లేకపోతే, ఈ అగ్ని లేకపోతే తిన్న అన్నము అలాగే ఉండిపోతుంది. అలా ఉండిపోతే అది జీర్ణకోశంలో అది వేస్ట్గా మారిపోతుంది. దానివల్ల మనిషి ఎదుగుదల ఉండదు. అదే జఠరాగ్ని వల్ల ఏమవుతుంది, ఆ అన్నంలో పచనం అయిన అన్నము లోపల కూడా మనం పూర్తిగా అరిగించేసి ఆ యొక్క జఠరాగ్ని వల్ల మనకేమవుతుందంటే ఆ అగ్నితత్వం వల్లనే మనకు మనం పని చేసుకోగలుగుతాం. మనం ప్రతి మనలోని శక్తి ఉద్భవం అవుతుంది. ముఖ్యంగా శివశక్తుల్లో శివుడు ఎలాగా అనుకుంటామో శుభుడు, అలాగే ఆ శివుడితో కలిసి ఉన్నటువంటి శక్తి ఉంటేనే కదా మనము ఎన్నో పనులు చేసుకోగలుగుతాం, అరిగించుకోగల శక్తి వస్తుందన్నమాట. అలాగా ఈ జఠరాగ్ని వల్లనే వస్తుంది. కనుక మనలో ఇప్పుడు ఈ పంచతత్వం ఉన్నదని అందరూ అంగీకరిస్తారు కదా. చెప్పండి మీ యొక్క కామెంట్స్ నాకు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో మీరు చెప్పారంటే మరింత ఉత్సాహంతో మీకు అందరికీ కూడా అమృత బిందువులు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ అమృత బిందువులు కార్యక్రమం ముగిసింది. మళ్ళీ మనం వచ్చే వారం మరొక అమృత బిందువుతో కలుద్దాం. జై గురుదత్త.
డిస్క్లైమర్: ఆల్ ద ఒపీనియన్స్ వ్యూస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ సోల్లీ ఆఫ్ ద హోస్ట్ అండ్ డు నాట్ నెసెసరీలీ రిఫ్లెక్ట్ ద వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈస్ వారంటెడ్ బై ద హోస్ట్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ద ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.